आप्यायन्तु ममांगानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः
281వ పేజీ 8వ అధ్యాయం 10వ ఖండం మొదటి మంత్రం
య ఏష స్వప్నే మహీయమానం శ్చరతి ఏష ఆత్మేతి హోవాచ एतदमृतमभयम् एतद्ब्रह्मेति सः शान्तहृदयः प्रवव्राज सः प्राप्यैव देवान् एतद्भयं ददर्श तद्यद्यपीदं शरीरमन्धं भवति अनन्धः सः भवति यदि श्राममश्रामः नैवैषोऽस्य देवे दोषेण वेषोऽस्य दोषेण दुष्यति
प्रजापति इंद्रुडिकि विरोचनुडिकि आत्मविद्यनि बोधिस्तुन्नारु ई आत्मविद्यनि ई अध्यायंलो దహర విద్య అని ప్రజాపతి విద్య అని పిలువబడుతున్నది. ప్రజాపతి చేత చెప్పబడింది కనుక ప్రజాపతి విద్య. ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మ, హిరణ్య గర్భుడు. ముండకోపనిషత్తులో చూసాం మనం, బ్రహ్మ దేవానాం ప్రథమ సంభవూహ విశ్వస్య కర్త భువనస్య గోప్తాన్. మొట్టమొదటిగా హిరణ్య గర్భుడే బ్రహ్మదేవుడే ఆ పరమాత్మ నుంచి ఆత్మవిద్యను పొందాడు. ప్రథమ సంభవూవ మొదట పుట్టింది ఆయనే, ఆయనకి బ్రహ్మదే పరమాత్ముడు బ్రహ్మవిద్యనిచ్చాడు. ఆ విద్యనే ఆయన తర్వాత ఆయన మానసపుత్రులందరికీ బోధిస్తున్నాడు. నారదుడు, సనత్ కుమారుడు అనేక మందికి అలా బోధిస్తూ ఇక్కడ ఈ అధ్యాయంలో ఇంద్రుడికి విరోచనుడికి కూడా బోధించాడు. కానీ విరోచనుడు మొదట చెప్పినటువంటి మొదటి పాఠం ఏంటి, అక్షిణి పురుష ఆత్మ దృశ్యతే అని చెప్పాడు. మనం 8వ ఖండంలో చూసాం. ఏం చెప్పాడంటే ఇక్కడ ప్రతిబింబం కనపడుతోంది మన కళ్ళల్లో, ఆ ప్రతిబింబ ఆత్మ ఛాయాత్మే మన ఆత్మ అని చెప్పారు ప్రజాపతి. ఆయన ఉద్దేశం ఒకటి, వీళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి. ప్రజాపతి ఉద్దేశం ఏంటి, మనం అక్కడ ప్రతిబింబం చూసేటప్పుడు ఎవరి ప్రతిబింబం కనపడుతోంది, మన ప్రతిబింబమే కనపడుతోంది కళ్ళల్లో చూసేటప్పుడు. ఇంకా వాళ్ళు అడిగారు, మరి పెద్ద పాత్రలో నీళ్లు పోసి చూసినా కూడా ప్రతిబింబమే కనపడుతుంది, అద్దంలో చూసినా కూడా ప్రతిబింబమే కనపడుతుంది కదా, అదేమిటని అడిగితే అది కూడా ఆత్మే అన్నారు ప్రజాపతి. ఇక్కడ ప్రజాపతి ఉద్దేశం ఏంటంటే, ఈ శరీరం కాకుండా ఆత్మ అనేది ఒకటి ఉన్నది, తెలుసుకుంటున్నది ఏదో ఉందో అది ఆత్మ. ఆ ప్రతిబింబాన్ని చూస్తున్నటువంటిది ఆత్మ. నేను అన్న తర్వాత ఏం చూస్తున్నావు అక్కడ? శరీరం, శరీరం కనపడుతోంది, కళ్ళు కనపడుతున్నాయి, ఇంద్రియాలు కనపడుతున్నాయి. కనుక స్థూల శరీరం కనపడుతోంది, మన ఇంద్రియాలైనటువంటి కళ్ళు కనపడుతున్నాయి. ఈ స్థూల శరీరం కళ్ళు వాటి వెనక ఉన్నటువంటి నేను అదే ఆత్మ అని గ్రహించకుండా ఆ మొదటి పాఠంలో వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే ఈ స్థూల శరీరమే ఆత్మ, ఈ కళ్ళు ముక్కు చెవులు ఉన్నటువంటిది ఏదో ఇదే ఆత్మ అనుకున్నారు. ఈ శరీరం కాకుండా దీనికి వెనకాల నేను అనేది ఒకటి ఉంది, ఎరుక. ఆ ఎరుక అనేది ఆత్మ చైతన్యం. ఈ శరీరం పోయినా కూడా ఉంటుంది, ఈ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కనుక ఆత్మ అనేటువంటిదే ఈ ప్రతిబింబ రూపంలో ఛాయాత్మగా కనపడుతోంది అన. అది ప్రజాపతి ఉద్దేశం. శరీరం వెనుకాల ఉన్నటువంటి ఉనికి ఎరుక, అది ఆత్మ అని ఆయన చెప్తే వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ శరీరమే ఆత్మ అనుకున్నారు. నా శరీరమే కదా కనపడుతోంది అక్కడ, నా కళ్ళే కదా కనపడుతున్నాయి అక్కడ, కనుక ఆత్మ అన్నారు, ఛాయాత్మ అన్నారు. విరోచనుడు ఏం చేశాడు? ఇదే పాఠం అనుకొని అందరికి బోధించడం మొదలుపెట్టాడు. ప్రజాపతి ఏమన్నారంటే ఇట్లాంటి విద్య ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళు పతనం అయిపోతారన్నాడు. దేహాత్మవాదాన్ని గనక తెలుసుకుంటే వాళ్ళకి ముక్తి రాదు అని చెప్పి ప్రజాపతి అనుకున్నారు మనస్సులో. కానీ ఏం చేస్తాం, వస్తే వస్తారు, మళ్ళీ పాఠం చెప్దాం. తృప్తిపడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఏం చెప్పలేం కదా. కానీ ఇంద్రుడు ఏదో పుణ్య పూర్వజన్మ పుణ్యం వలన మళ్ళీ తిరిగి వచ్చాడు. వస్తే ఎందుకు వచ్చారు అని అడిగితే, మీరు చెప్పిన దాంట్లో నాకు తృప్తి కలగలేదు, నాకేమిటో ఇంకా వెలితిగా అనిపిస్తున్నది, ఏదో తెలుసుకోవాల్సింది ఉందేమో అనిపిస్తున్నది నాకు, కనుక తర్వాత ఇంకేమన్నా ఉందా చెప్పండి అంటే, ఈ దేహం, ఈ శరీరం, మనస్సు అమృతం కాదు, అభయము కాదు, మీరన్న లక్షణాలు దీనికి లేవు, కనుక ఆ అమృతం అభయం ఏమిటో అది చెప్పండి అంటే, సరే రెండోసారి పాఠం మొదలుపెట్టారు. ఏమిటి ఈ స్వప్నం? మళ్ళీ తర్వాత 32 సంవత్సరాలు చేయమన్నాడు, అక్కడే ఉండి సర్వీస్ చేయమని చెప్పారు, సేవ చేయమన్నారు ఆశ్రమంలో. పాప మళ్ళీ 32 సంవత్సరాలు అపరాణి వర్షాణి అని అడిగాడు. 32 సంవత్సరాలు అంటే ఆల్రెడీ చేశాను కదండి అని అనొచ్చు కదా. అంటే కాదు కాదు, ఇంకొక మరికొన్ని 32 సంవత్సరాలు అపరాణి వర్షాణి ద్వాత్రిశతగం అన్నారు. అంటే 32 సంవత్సరాలు సర్వీస్ చేయమంటే చేశాడు. అయిన తర్వాత మళ్ళీ పాఠం, రెండో పాఠం చెప్పారు. ఏం పాఠం చెప్పారు? మనం కలగనేటప్పుడు కలలో ఒక పురుషుడు ఉంటాడు, కలలో కలగనేవాడు ఉంటాడు. ఈ మెలకుతో ఉన్నవాడు నిద్రపోతున్నాడు ఇక్కడ. ఆ నిద్రపోయినప్పుడు వాడి మనస్సులో నుంచి వాసనల రూపంలో ఏవైతే జాగ్రత్తలో చూశాడో, జాగ్రత్త అవస్థలో ఆ చూసినవే మళ్ళీ కలలో బయటికి వచ్చి కనపడుతున్నాయి. ఆ కలలో ఏం చూశాడు అంటే, స్వప్నం కలగంటున్నాడు, కలగనేవాడు అన్ని చూస్తూ ఉన్నాడు. కలలో చూస్తూ ఉంటే ఆ కల స్వప్నం ఎవరికి వస్తున్నదో వాడే ఆత్మ అని చెప్పి తెలుసుకో అన్నారు. చైతన్యం ఆత్మ అన్నారు ప్రజాపతి. మళ్ళీ ఏం చేశాడు ఇంద్రుడు? ఈ స్వప్నం కలగనేవాడే ఆత్మ అనుకొని స్వప్నాత్మవాది అయిపోయినాడు. స్వప్నమే స్వప్నాన్ని తెలుసుకునేవాడు, స్వప్న పురుషుడే ఆత్మ అనుకున్నాడు, స్వప్న పురుషుడే ఆత్మ అని భావించాడు. కానీ ప్రజాపతి ఉద్దేశం ఏంటి అక్కడంటే, నేను కలగంటున్నాను, కలలో ఒక శరీరం, ఈ శరీరంతో సంబంధం లేదు కదా కలలో, అవునా? ఈ శరీరం పడుకోనుంది, చెక్క మొద్దులాగా పడుకోనుంది, కదలకుండా ఈ శరీరంతో పనలేదు. కానీ కలలో ఏవో తింటున్నాడు, తాగుతున్నాడు, చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అదొక వేరొక శరీరం. కలలో స్వప్న శరీరం, కల శరీరం, మళ్ళీ అందులో ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ఈ కళ్ళు పనిచేస్తున్నాయి కలలో, కాదు కదా. కలలో వేరే కళ్ళు, కలలో వేరే మనస్సు, కలలో వేరే బుద్ధి, కలలో వేరే ఇంద్రియాలు, కలలో వేరే శరీరం, అవన్నీ వేరే. ఈ శరీరం, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు లేవు అక్కడ, దీనికి సంబంధం లేదు అన్నీ అక్కడ చూస్తున్నాడు. అక్కడ నేను, తర్వాత స్వప్న శరీరం, స్వప్న ఇంద్రియాలు, స్వప్న మనస్సు, అన్ని వస్తువులు ప్రపంచం, స్వప్న ప్రపంచం. ఈ నేను అనేది చూడండి, నేను తెలుసుకుంటున్నాను, ఆ తెలుసుకునేవాడు ఆత్మ అని అర్థం చేసుకోకుండా ఇంద్రుడు ఆ కలగనేవాడు లోపల కళ్ళలో ఉన్నాడు చూశాడు ఒకడు, వాడు ఆత్మని అనుకున్నాడు. ఇప్పుడు కలగనేవాడు ఒకడు తిరుగుతున్నాడు కలలో, ఆ స్వప్న పురుషుడే ఆత్మ అనుకున్నాడు ఇంద్రుడు. అలా అనుకొని వెళ్ళిపోయినాడు మళ్ళీ. అయ్యో వినకుండా పూర్తిగా అర్థం చేసుకుండా వెళ్ళిపోతున్నాడే అనుకున్నాడు ప్రజాపతి. ప్రజాపతి ఉద్దేశం ఏంటి అక్కడ పాఠం చెప్పినప్పుడు, అక్షిణి పురుషుని తెలుసుకునేవాడు నేను ప్లస్ ఎరుక నేను తెలుసుకుంటున్నాను, ప్రతిబింబాన్ని తెలుసుకుంటున్నాను. ఆ నేను అనేవాడు ఆత్మ. మళ్ళీ స్వప్నంలో కూడా స్వప్న శరీరాన్ని తెలుసుకునేవాడు, స్వప్న ఇంద్రియాలను తెలుసుకునేవాడు, స్వప్న మనస్సుని, స్వప్న ప్రపంచాన్ని తెలుసుకునేవాడు. ఆ నేనులో మార్పు లేదు చూసారా, ఆ నేనులో మార్పు లేదు. ఆ ఎరుక ఆత్మ చైతన్యం అది. జాగ్రత్త అవస్థలో కుడి కంటిలో చూసినప్పుడు ప్రతిబింబం చూసినప్పుడు ఆ తెలుసుకున్నవాడు ఈ నేనే, కలగనేటప్పుడు కలను తెలుసుకుంటున్నవాడిని కూడా అదే నేను ఈ నేను. కానీ కంట్లో చూసినటువంటి ప్రతిబింబం, కుడి కన్ను, జాగ్రత్త శరీరం ఇక్కడ లేవు కలలో. కలలో శరీరం వేరు, కలలో కళ్ళు వేరు. దక్షిణ అక్ష పురుష జాగ్రత్తలో చూసిన శరీరం వేరు, కళ్ళు వేరు, ప్రతిబింబం వేరు. కానీ ఇక్కడ తెలుసుకున్నవాడు ఈ నేనే, ఆ కలలో కలను తెలుసుకుంటున్నవాడిని నేనే. ఆ నేనే ఆత్మ చైతన్యం, అది ఆత్మ చైతన్యం అని ఆయన చెప్తున్నారు. పాపం వీళ్ళేం చేశారు, ఆ స్వప్నంలో తిరుగుతున్నాడే ఒకడు వాడు ఆత్మ అనుకున్నారు, ఆత్మ అనుకుని వెళ్ళాడు. వెళితే అప్పుడు ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు ఇంద్రుడు, అది చెప్తున్నారు ఇక్కడ. యహ ఏష స్వప్నే మహీయమానం చరతి, ఎవరైతే ఈ స్వప్నంలో తిరుగుతూ ఉన్నాడో. ఇది రెండవ పాఠం, సెకండ్ లెసన్ అనమాట. దక్షిణక్షి పురుష మొదటి పాఠం, అక్కడ ఫెయిల్ అయినాడు. అటెంప్ట్ చేస్తుంటారు కదా సెప్టెంబర్ టు మార్చి, మార్చి టు సెప్టెంబర్ అని సెమిస్టర్ లెవెల్లో అటెంప్ట్ చేస్తుంటారు పరీక్షలు. అట్లాగే ఇంద్రుడు కూడా అదే గతి, అందుకని మనం కూడా అదే ఫాలో అవుతున్నాం అనమాట. మొదటి అటెంప్ట్లో ఫెయిల్ అయినాడు ఇంద్రుడు. సరే సెకండ్ అటెంప్ట్లో ఏమన్నా పాస్ అవుతాడంటే అక్కడ డౌటే. చూడండి సెకండ్ అటెంప్ట్లో, యహ ఏష స్వప్నే మహీయమానం చరతి మహీయమానః చరతి, ఎవరైతే ఈ స్వప్నంలో తిరుగుతూ ఉన్నాడో. మహీయమానః స్తుతి చేయబడుతున్నాడు, గొప్ప ఆత్మయే కదా, ఆత్మ చైతన్యమే కదా. ఈ జడ సూక్ష్మ శరీరంలో తెలుసుకుంటూ ఉన్నది ఈ కలని. ఆత్మ చైతన్యం లేకపోతే ఈ జడ శరీరం ఎట్లా తెలుసుకుంటుంది? మనస్సు తెలుసుకోలేదు, ఇంద్రియాలు తెలుసుకోలేవు, అన్ని జడమే కదా అవి. కనుక ఆత్మే స్వప్న శరీరం ద్వారా స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్నది అని ప్రజాపతిల వారి ఉద్దేశం. ఈ యొక్క సూక్ష్మాన్ని ఇంద్రుడు అర్థం చేసుకోలే. చూడండి పదాలు, ఏష ఆత్మ ఇది, ఎవరైతే స్వప్న పురుషుడు కలలో తెలుసుకుంటున్నాడో గొప్ప ఆత్మ చైతన్యం అది ఆత్మ అన్నాడు. హో వాచ ఆత్మని చెప్పాడు. ఎవరు చెప్పారు? ప్రజాపతి చెప్పాడు. నేను అనే పదం తర్వాత తెలుసుకొనుచున్న ఆత్మ చైతన్యం ఒకటే. చైతన్యం అంటే ఎరుక కదా, చిత్ అంటే ఎరుక, తెలుసుకోవడం. నేను ఈజ్ ఈక్వల్ టు ఎరుక. ఎరుక అంటే చైతన్యం, చైతన్యం అంటే ఆత్మ. నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ చైతన్యం. నేను తెలుసుకుంటున్నాను కదా, స్వప్నాన్ని తెలుసుకుంటున్నాను కదా నేను. ఎవడైతే అక్షి పురుషుని తెలుసుకున్నాడో, ప్రతిబింబాన్ని తెలుసుకున్నాడో, ఆత్మ చైతన్యమే నేను కదా. ఆ నేనే కదా ఈ స్వప్నాన్ని తెలుసుకుంటున్నాను కలలో. ఏమండి కల ఎవరికి తెలిసింది? కలగనేవాడికి తెలిసిందా? కల కలలో ఉన్న సాక్షి చైతన్యానికి తెలిసిందా? కలలో ఉన్న కలలో ఉన్నవాడికి కల కనుక తెలిసి ఉంటే మీరు మెడుకు వచ్చిన తర్వాత జ్ఞాపకం ఉండకూడదు. ఎందుకంటే ఈ యొక్క మెలకుతో ఉన్నవాడు కాదు కదా కల కన్నది. కలగనేటప్పుడు కలగనేవాడికి కల నిజం, కల కళ్ళ కాదు. కలగనేవాడికి కలలో కల కళ్ళ కాదు నిజం. గుర్తొస్తున్నదా? మెలకు వచ్చిన తర్వాతనే కల కళ్ళని తెలుస్తున్నది ఈ మెలకు వచ్చిన వాడికి. అర్థమైందా? ఈ మెలకు వచ్చున్నవాడే కదా, మెలకుతో ఉన్నవాడే కదా అక్షి పురుషుని తెలుసుకున్నది. అంటే నేనే కదా ప్రతిబింబాత్మని తెలుసుకుంది, నేనే కదా. కనుక ఆనేనే కదా కలను కూడా చూశానని చెప్పగలుగుతున్నా ఉదయం లేచి. రాత్రి కలలో నేను అది చూశాను, కల చూశానన్నావు. కల చూసినవాడు ఈ ప్రతిబింబాన్ని చూసేవాడు ఒకడా కాదా? ఒకడేనా? కనుక అందులో మార్పు లేదు. నేను తెలుసుకునేవాణ్ణి అంటే తెలుసుకోవడం అనేది చైతన్యం, చిత్, కాన్షియస్నెస్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ ఫామ్, రిఫ్లెక్టెడ్ బాడీ ఇన్ ద ఐస్, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. అదేవిధంగా ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై డ్రీమ్ వరల్డ్. నేను డ్రీమ్ను తెలుసుకున్నాను. ఏమేమి కలొచ్చిందో కూడా ఉదయాన్నే లేవంగానే కొంతమంది అదే మొదలు పెడతారు. ఉదయం లేవంగా నాకేం కలొచ్చిందో తెలుసా నీకు రాత్రి, నాకు ఎట్లా తెలుస్తుంది మీకేం కలొచ్చిందో చెప్పండి అంటుంది ఈవిడ. భార్య చెప్పడం మొదలు పెడుతుంది ఈవిడ, లేకపోతే ఆయన చెప్పడం మొదలు పెడతాడు. అంటే ఆ కళని తెలుసుకున్నవాడే కదా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనే కదా మాట్లాడుతున్నాను, నేనే కదా కళను తెలుసుకున్నవాడిని, తెలుసుకోబట్టే కదా కళను మాట్లాడుతున్నాను. కనుక ఆ నేను అనేది ఆత్మచైతన్యం. అంతేకాని స్వప్న శరీరం ఆత్మచైతన్యం కాదు. స్వప్న శరీర ఇంద్రియాలు, స్వప్న ప్రపంచం అవన్నీ కూడా మిథ్యా. అది తెలుసుకున్నవాడు ఆత్మ. ఏతద్ అమృతం, ఆ ఆత్మ శాశ్వతమైనది, అభయం, దానికి ఎటువంటి భయం ఉండదు. అమృతం అభయం ఏతద్ బ్రహ్మ. ఈ తెలుసుకున్నవాడు చూడండి, ఇక్కడ నేను తెలుసుకున్నాను, ఆ తెలుసుకున్నాను అనేది ఆత్మ చైతన్యం, అదే బ్రహ్మ అంటున్నారు. ఆత్మా ఇతి సహోవాచ ఏతద్ అభయం అమృతం బ్రహ్మ ఇతి. అప్పుడు నేను తెలుసుకున్నవాణ్ణి. తెలుసుకోవడం అనేది కాన్షియస్నెస్. ఇప్పుడు మీరు కాన్షియస్నెస్సా కాదా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయా లేదా? మీ పెన్నుకు పుస్తకానికి తెలుస్తున్నాయా? మీకు తెలుస్తున్నాయా? చూడండి, అంటే మీరు చైతన్య స్వరూపులు. కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో అన్న దాన్ని సంస్కృతంలో చైతన్యం అంటారు, తెలుగులో ఎరుక అంటారు. మీకు ఎరుక ఉన్నదా? నేను మాట్లాడే మాటలు మీకు ఎరుక ఉన్నదా? తెలుస్తున్నదా? ఆర్ యు కాన్షియస్ ఆఫ్? అందరు తల ఊపుతున్నారు, అవునా? అప్పుడు మీరు చైతన్య స్వరూపులా కాదా? చైతన్యం అంటే ఏమిటి? చేతన స్వరూపం, చేతనం, సెన్షియంట్ చైతన్యం. అంటే నేను అనేవాణ్ణి చైతన్య స్వరూపాన్ని, ఎందుకంటే నేను కదా తెలుసుకుంటున్నాను. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. మీరు ఇక్కడ శ్రీనగర్లో ఉన్నట్టు తెలుసా? షిరిడి సాయి హాల్లో కూర్చున్నారని తెలుసా? అప్పుడు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఆర్ నాట్? కాన్షియస్నెస్ అంటే చేతనం, చైతన్యం. కనుక మీరు చేతనం కనుక, మీరు కాన్షియస్నెస్ కనుక, అది ఆత్మ చైతన్యం కనుక, నేను అంటే ఆత్మ చైతన్యం కనుక, ఆత్మ ఇది, ఆ ఆత్మ ఏమిట? బ్రహ్మ. అప్పుడు నేనే బ్రహ్మని. ఇప్పుడు నా భ్రమ పోయిందా లేదా? నేను భార్య అనుకుంటున్నాను ఇంతకాలం, ఫలానా ఆయనకి భార్యనని, భర్తనని, తండ్రినని, తల్లినని అనుకుంటున్నాను. నిజంగా నేను ఆత్మ చైతన్యాన్ని, బ్రహ్మని, అమృతం అభయం అన్నారు. అయిపోయింది టీచింగ్. ఆయన రెండు వాక్యాలు చెప్పేస్తాడు. ఇంద్రుడి కన్ఫ్యూషన్ గెలోర్ చూడండి. ఇప్పుడు సహా శాంత హృదయ ప్రభవరాజ. ఇట్లా ప్రజాపతి రెండవ పాఠం చెప్పిన తర్వాత ఆయన తృప్తిగా ఆనందంగా వెళ్ళిపోయినాడు. ప్రభవరాజ బయలుదేరి వెళ్ళిపోయినాడు తృప్తిగా. శాంత హృదయ అంటే ఏమిటి? బాగా అర్థమైంది నాకు, స్వప్నాత్మ అర్థమైపోయింది అన్నాడు. కాస్త దూరం వెళ్ళాడు, ఇంకా దేవతల దగ్గరికి వెళ్ళలే. దేవాన్ అప్రాప్య ఏవ, ఇంకా దేవతల దగ్గరికి చేరక ముందే, దోవలోనే మధ్యలోనే. తద్ భయం దదర్శ, ఏదో భయం ఏర్పడింది లోపల. నేను అసలు సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో అని ఒక భయం. పరీక్షలకు వెళ్ళేటప్పుడు భయం ఉంటుంది చూసారా? పరీక్ష రాసే ముందు, ఆన్సర్లు రాసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కూడా నేను కరెక్ట్గా రాశానంటారా అని చెప్పి వచ్చి పుస్తకం వచ్చి నోటు చూసుకుంటాం ఇంట్లో. భయం దదర్శ, భయం ఏర్పడింది. అయ్యయ్యో, ఇంత ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇంత విన్నాను, ఒకవేళ నేను తెలుసుకున్నది సరియైనదో కాదో అని భయం ఏర్పడి మళ్ళీ ఏం చేశాడు? అనుమానం వచ్చింది. దదర్శ తద్యత్ అపి ఇదం శరీరం. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, ఇంద్రుడు చెప్పిన పాఠాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఇదం శరీరం అంధం భవతి అనంతం సహా భవతి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో శరీరం అంధుడై ఉన్నాడు అనుకోండి, కలలో శరీరం వాడు అంధుడవుతాడా? కాదు, అనంధ భవతి. మెలకుతో ఉన్నవాడు మామూలు వేకు అంటే మెలకుతో ఉన్నప్పుడు ఈ మనిషికి ఒక గుడ్డితనం ఉందనుకోండి, వాడు ఒకవేళ కలగన్నాడే అనుకోండి, ఆ కలలో గుడ్డితనం ఉంటుందా? ఉండదు. అప్పుడు వీడు వేరు వాడు వేరా ఆలోచన వచ్చింది. అంధ అనంధ భవతి. అంతేకాదు, ఎది శ్రామ అశ్రామ భవతి. ఏదైనా అంగవైకల్యం ఉన్న మనిషికి అందులో ఉండదు, స్వప్న పురుషుడిలో ఉండదు. ఎందుకంటే ఆ స్వప్న ఆత్మ వేరు, ఈ యొక్క మెళకువతో ఉన్నటువంటి ఛాయాత్మ వేరు. కనుక ఇది వేరు అది వేరు అనుకున్నాడు. నా ఏవ ఏషః అస్య దోషేణ దుష్యతి. ఈ దోషాలు ఏమైనా ఉంటే ఆ స్వప్న పురుషుడిలో ఏముండవు దోషాలు. ఇక్కడ ఏదైనా దోషాలు ఉంటే స్వప్నంలో దోషాలు ఉండవు. ఒకవేళ వీడు నల్లగా ఉన్నాడు అనుకోండి, మెలకుతో ఉండేవాడు, కలలో కనేటప్పుడు సుందరంగా ఉంటుంది, తెల్లగా కనపడుతుంటాడు వాడు, నేను వెలిగిపోతున్నాను అనుకుంటాడు కలలో. అదెట్లా? ఈ దోషం అక్కడ లేదే. చూసారా? ఆలోచి అంటే కంపేర్ చేస్తున్నాడు. మెలకుతో ఉన్నవాడు వీడే కదా కలగంటున్నది, కల చూస్తున్నది వీడే, అయినా ఆ కలలో చూసిన వాటికి వీటికి సంబంధమే లేదు. మనం కూడా చూస్తుంటాం చూడండి, చాలాసార్లు కలలో చూసే వాటికి మెలకుతో ఉన్న వాటికి సంబంధమే ఉండదు అని ఆలోచిస్తున్నాడు. ఇంకా అదే విషయాన్ని చింతన చేస్తున్నాడు. చూడండి నెక్స్ట్ మంత్రం. నా వధేనాస్య హన్యతే నాస్య శ్రామ్యేణ శ్రామః గ్రంథితో ఏవైనం విచ్ఛాదయంతి ఏవైనం విచ్ఛాదయంతి అప్రియవేత్తేవ భవతి అపి రోదతివ నాహమత్ర భోగ్యం పశ్యామీతి. కలలో కూడా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి లక్షణాలు, ప్రజాపతి లక్షణాలు ఈ స్వప్న పురుషుడిలో కూడా లేవు. ఏ స్వప్న శరీరాన్నైతే ఆత్మ అనుకుంటున్నాడో అభయం అమృతం ఏ లక్షణాలు కనపట్టాలి ఇక్కడ కూడా, ఈ స్వప్న పురుషుడిలో కూడా. వీడికి అన్ని దోషాలే. ఏంటిట అవి? ఇంకా చెప్తున్నారు, నా వధేన అస్య హన్యతే. ఈ యొక్క శరీరం గనక చంపబడితే, ఈ శరీరం అస్య నా హన్యతే, ఆ స్వప్నంలో కనకడేవాడు చనిపోడు. వీడు ఆ స్వప్నం కనేవాడు వాడు బాగానే ఉంటాడు, వీడు మాత్రం వీడికి ఏదైనా అయితే వాడికి ఏముండదు. అంటే ఇక్కడ కంపారిజన్ అన్నమాట. ఒకవేళ కలగనే వాడు ఇక్కడ ఏదన్నా దెబ్బతగిలింది అనుకోండి, ఏదన్నా అయితే వీడికి ఏమన్నా అవుతుందో పడుకున్న వాడికి బాగానే ఉంటాడు. వధేన అంటే చంపబడడం వలన కలలో ఏదైనా జరిగితే నాశనం అయితే వీడికి ఏమన్నా అవుతుందా? కాదు. న హన్యతే న అస్య శ్రామ్యేణ శ్రామ. అదే విషయాలు క్రిందటి అధ్యాయంలో మనం చూసినవి, ఖండంలో చూసినవి అవే పదాలు. శ్రామ్యేణ శ్రామ న అస్య న అంటే ఆ స్వప్న పురుషుడికి ఇవన్నీ ఉండవు అన్నారు. వీడు బాగానే ఉన్నాడు పడుకున్నవాడు, అక్కడ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కలలో వీడికి ఏమి ఉండవు. చూసారా? అది ఆలోచిస్తున్నాడు ఇంద్రుడు. అంతేకాదు, గ్నంతీతు ఏవ ఏనం విచ్ఛాదయంతి ఇవ. గ్నంతి అంటే అంటే ఏదైనా హాని జరగడం, ఏదైనా హాని జరిగితే గ్నంతి, ఏదైనా ప్రమాదం జరిగితే అటువంటి తు ఏవ ఏనం విచ్ఛాదయంతి ఇవ. విచ్ఛాదయంతి అంటే ఈ కలలో దెబ్బ తగిలినట్టు పడిపోయినట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి, జరిగినట్లుగా కనపడుతూ ఉంటాయి. అప్రియవత్ అప్రియవేత్త అన్నాడు. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు కలలో కూడా. అప్రియం అంటే అన్ఫేవరబుల్, చెట్టు కింద పడినట్టు, చెట్టు తలకాయ మీద పడినట్టు, గుమ్మడికాయ పడినట్లు, కాలు జారి పడినట్లు, రకరకాలుగా అక్కడ ప్రాబ్లమే. కళలో కూడా రోదితి ఇవ, అక్కడ కూడా కళ్ళలో కూడా ఏడుస్తుంటాడు, అయ్యో పరుసు పోయిందే, పెట్టె పోయిందే, బండి పోయిందే, ట్రైన్ ఎక్కకుండా పెట్టి జారిపోయిందే, ఇవే వస్తుంటాయి కళలో ఎక్కువగా. చూసారా, ట్రైన్ మిస్ అయినట్లు, పెట్టి మర్చిపోయినట్లు, పరీక్ష పేపర్ మర్చిపోయినట్లు, హాల్ టికెట్ మర్చిపోయినట్టు, అన్నీ ఇవే వస్తుంటాయి. పొద్దున లేచి పీడకాలు వచ్చిందంట పైగా, ఎందుకంటే అంత నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి ఏం కళ్ళు వస్తాయి, అంతకంటే మంచి కళలు ఏమొస్తాయి, రావు. రోదితి ఇవ, అక్కడ ఏడుస్తూనే ఉన్నాడు వీడు. రోదితి అంటే ఏడవడం. భవత్యపి రోదతి ఇవ నాహమత్ర భోగ్యం. ఇంతవరకు ఏమనుకున్నాడంటే, ఈ కళలు మెలకుతో ఉన్న వాడికి జలుబు చేసినా, కళ్ళు నిప్పులు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అక్కడ వాడికి లేదు. చూసారా, ఇక్కడి వాడికి ఏదన్నా హర్ట్ అయినా కూడా అక్కడేమీ లేదు, బాగానే ఉన్నాడు. కానీ కానీ అంటే ఏమిటి, పోనీ వాడేమన్నా బాగుంటాడా కళలో అంటే, లేదు. వాడు అప్పుడప్పుడు అన్ఫేవరబుల్, అప్రియవేత్త, అక్కడ కూడా కొన్ని కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాడు కదా. మొదట ఏం ఆలోచించాడంటే, ఈ కళలో ఉన్నవాడికి ఏమన్నా కష్టాలు ఉంటే కూడా అక్కడ లేవు అని తెలుసుకున్నాడు. వీడికి ఏమైనా అంగవైకల్యం ఉంటే అక్కడ ఉండదు, వీడికి ఏమైనా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా ఫేస్లో కానీ కళ్ళల్లో నీళ్లు కారడం ఇక్కడ ఉంటే, మెడ్రాస్ అయ్యి వచ్చిందనుకోండి, కలగంటాడు. కళలో వాడికి మెడ్రాస్ అయ్యి ఉంటుందా? ఉండదు. బాగున్నాడు, బాగానే ఉన్నాడు, అక్కడ మెడ్రాస్ అయ్యి లేదే అని చెప్పి అట్లా ఆలోచించాడు. బాగానే ఉంది, స్వప్నాత్మ మంచిదే అనుకున్నాడు. కానీ చూస్తే కొద్దిసేపు మళ్ళీ ఆలోచిస్తే, ఎట్లా కాదు, వీడికి కూడా అప్రియం ఏర్పడుతుంది. పర్సు మర్చిపోతున్నాడు, రైలు పెట్టి మర్చిపోయినాడు, అంటే రైలు మిస్ అయినాడు, ఏదేదో ప్రాబ్లం వచ్చింది, అక్కడ కూడా జారిపడ్డాడు, భయపడ్డాడు, ఏడుస్తున్నాడు, అంటే ఏదో ఇక్కడ కూడా ఏదో లోపమే ఉన్నది అనుకున్నాడు. రోదతీవ అప్రియవేత్త, అప్రియ అంటే అన్ఫేవరబుల్, అంటే ప్రియం కానటువంటిది. పీడకల అంటే అంటే ఏమిటండి, అప్రియమే కదా, అప్రియమైన తెలుసుకుంటున్నాడు కదా అక్కడ కూడా. ఏవ భవతి రోదతి ఇవ నా అహం అత్ర భోగ్యం. దీనివల్ల నాకేంటి ప్రయోజనం, ఈ స్వప్నాత్మని తెలుసుకోవడం వలన నాకేంటి ప్రయోజనం, అక్కడ కూడా ఏడుస్తూనే ఉన్నా కళలో కూడా. ఆయన చెప్పిన అమృతం అభయం ఏం కనపడలే నాకు. భోగ్యం న అంటే భోగ్యం అంటే ఏంటి, ప్రయోజనం. నాకు ఎటువంటి ప్రయోజనం కనపట్టలేదు, ఫలం లేదు అని అర్థం. పశ్యామి ఇది, ఏం ప్రయోజనం చూడడం లేదు నేను ఇందులో అన్నారు. కనుక స్వప్నాత్మ ఆత్మను అర్థం చేసుకోకుండా స్వప్న పురుషుణ్ణి ఆత్మ అనుకున్నాడు ఇంద్రుడు. అనుకునేటప్పుడు వాడికి అన్ని అవస్థలే అక్కడ. ఈ మెలకుతో ఉన్నవాడి అవస్థలు లేకపోయినప్పటికీ కూడా ఏమండి, వీడు మహా అప్పుల్లో ఉన్నాడు మెలకుతో ఉన్నవాడు, అక్కడ వాడికి అప్పులు లేవు, కొంచెం బెటర్ ఆఫ్ ఎవరు స్వప్నంలో వాడు. కానీ కొంచెంసేపు ఆలోచిస్తే మళ్ళీ వాడికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనుక ఇది కూడా లాభం లేదనుకున్నాడు. అనుకుని రెండో పాఠం కూడా మళ్ళీ సరిగా పనిచేయలేదు నాకు, సరే చూద్దాం మూడవ పాఠం ఏమన్నా అర్థమవుతుందో ఇంకొకసారి వెళదాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు ఇంద్రుడు, మళ్ళీ సమిత్రులు పట్టుకున్నాడు చేత్తో. మూడవ మంత్రం చదువుతాం ఇప్పుడు. ఇక్కడ రెండవ మంత్రంతో రెండవ పాఠం కూడా సరిగా అర్థం చేసుకోలేదని చెప్పి ఇంద్రుడు తెలుసుకున్నాడు. అసలు ఇదే పెద్ద అదృష్టం. కొంతమందికి, చాలా మందికి నాకు అర్థం కాలేదని వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ ఐ షుడ్ నో దట్ ఐ డోంట్ నో, నాకు తెలియదని నాకు తెలియాలి కదా, నేను సరిగా తెలుసుకోలేదని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నాడు ఇంద్రుడు, విరోచనుడు తెలుసుకోలేకపోయినాడు. అది సరే, ఏం చేశాడు ఇంద్రుడు చూడండి. సహ సమిత్పాణి పునరేయాయ తంహ ప్రజాపతిరువాచ మఘవన్ యచ్ఛాంత హృదయః ప్రవవ్రాజీ శాంత హృదయః ప్రవ్రాజీ కిమిచ్ఛన్ పునరాగమయితి సహోవాచ తద్యదపీదం భగవః యపీదం భగవః శరీరమంధం భవతి అనంధః సః భవతి యది శ్రామమశ్రామ నైవైషోస్య దోషేణ దుష్యతి శోస్య దోషేణ దుష్యతి. తర్వాత మంత్రం కూడా నవధేనాస్య హన్యతే నాస్య శ్రామ్యేణ శ్రామః ఘ్నంతి తు ఏవ ఏనం విచ్ఛాదయంతీవ అప్రియవేత్త ఏవ భవతి అపి రోదతీవ నాహమత్ర భోగ్యం పశ్యామి ఏవమే వైషః మఘవన్నితి ఓవాచ ఏతం త్వేవతే భూయః అనువ్యాఖ్యాస్యామి వసాపరాణి త్రిగుంశతం వర్షాణి సహాపరాణి త్రిగుంశతం వర్షాణ్యువాస వర్షాణ్యువా తస్మై హోవాచ. తను అక్కడ వెళుతూ వెళుతూ ఏదైతే నేను సరిగా అర్థం చేసుకోలేదని అనుకున్నాడో అదే విషయాన్ని ఇక్కడ ప్రజాపతికి చెప్తున్నాడు. సహ సమిత్పాణిహి, సమిత్తులు తీసుకున్నాడు మళ్ళీ చేతిలోకి. ఎప్పుడు పాఠం అప్పుడే ఎంతే కదా, డాక్టర్ దగ్గరికి వెళితే ఫీజు పోయిన వారం ఇచ్చాను కదయ్యా కన్సల్టేషన్ ఫీజు అంటే అదే పోయిన వారంది ఇప్పుడు వారంది ఇవ్వాలంటారు. అట్లాగే సమిత్పాణి తీసుకొని వచ్చాడు మొదట, అది ఆ పాఠానికి సరిపోయింది. మళ్ళీ పాఠం నేర్చుకోవాలంటే మళ్ళీ సమిత్పాణి అన్నారు. చేతిలో పట్టుకున్నాడు సహ ఇంద్రహ, ఆ ఇంద్రుడు సమిత్పాణి సమిత్రు సమిధలు ఆ చేత్తో పట్టుకొని పునః ఏయాయ మళ్ళీ వచ్చాడు. ఎక్కడికి? తంహ ప్రజాపతి రువాచ, వచ్చి ఆ ప్రజాపతితో ఈ విధంగా అన్నాడు. తం ప్రజాపతి రువాచ, ప్రజాపతితో ఈ విధంగా అన్నాడు. ఏమని? మఘవన్ శాంత్రహృదయ ప్రవ్రాజి ప్రావ్రాజీ, అంటే తమ్ అంటే ఆ ఇంద్రుడితో. ఏ ఇంద్రుడైతే మళ్ళీ సమిత్రుని పట్టుకొని తిరిగి వస్తే చూసి ఏంటి మళ్ళీ వచ్చారు అన్నాడు. మళ్ళీ వచ్చారేంటి ఏమిటన్నాడు. మఘవన్ శాంత్రహృదయ ప్రావ్రాజీ ప్రజాపతి రువాచ, ప్రజాపతి విధంగా అన్నాడు ఇంద్రుడితో. మఘవన్ అంటే ఇంద్ర, ఇంద్రుడికి మరొక పేరు మఘవన్. మఘవన్ శాంతహృదయ ప్రవ్రాజీ ప్రావ్రాజీ, మీరు బాగా తృప్తిగా ఆనందంగా సంతోషంతో వెళ్ళిపోయినారు కదా, కిమిచ్చన్ పునరాగమ ఇది, మళ్ళీ ఎందుకు వచ్చారు, పునః ఆగమ తిరిగి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు సహా ఇంద్ర ఉవాచ, ఇంద్రుడు చెప్పాడు. సహ అంటే ఇంద్ర, ఏమని చెప్పాడు? తద్యద అపి ఇదం భగవః, మీరు చెప్పారు పాఠం బాగానే ఉంది, అక్కడ కూడా నాకేదో దోషం కనపడుతోంది, నేను సరిగా అర్థం చేసుకోలేదో అనుకుంటున్నాను. ఎందుకంటే శరీరం అంధం భవతి అనంద సహ భవతి, ఈ శరీరం గుడ్డిదైతే అంటే గుడ్డివాడైతే అక్కడ గుడ్డితనం లేదు, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ గుడ్డితనం లేకపోయినా అక్కడ గుడ్డితనం, ఇక్కడ గుడ్డితనం ఉన్న అక్కడ గుడ్డితనం లేదు కదా, బాగుంది, ప్లస్ పాయింట్ ఆఫ్ ద స్వప్న. ఏది శ్రామ అశ్రామ, ఇక్కడ ఏదైనా అంగవైకల్యం ఉంటే అంటే కళ్ళల్లో చెవుళ్ళు చిగు గారటం, ముక్కులో నీళ్లు గారటం, కళ్ళల్లో మద్రాసు ఐ ప్రాబ్లం, నోటి ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం, శ్రామ అశ్రామ అక్కడ ప్రాబ్లమ్స్ లేవు, ఈ శరీరానికి సంబంధించినవన్నీ అక్కడ లేవు. అదే తను అనుకున్నదే మళ్ళీ చెప్తున్నాడు. నా ఏవ ఏష దోష అస్య, అంటే ఇటువంటి దోషాలతో దోషేణ దుష్యతి, ఆ స్వప్న పురుషుడు ఈ మెలకుతో ఉన్నవాడికి ఉన్న దోషాలన్నీ కూడా అక్కడ లేవు. నా దుష్యతి, ఆ దోషాలన్నీ కూడా వాడికి లేవు. ఇంతవరకు బాగానే ఉందండి. నా వధేన అస్య అన్యసే, ఇక్కడ వీడికి ఏదన్నా మెడుకుతూ ఉన్నప్పుడు వీడిని ఏదన్నా చేశారనుకోండి, హన్యాసి అంటే ఏదన్నా వధించారే అనుకోండి సడన్గా, అక్కడ వాడికి ఏముండదు, బాగానే ఉంటాడు. ఇవన్నీ పోలికలు చేస్తున్నాడు. న అస్య శ్రామ్యేణ శ్రామ, వీడికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే శ్రామ్యేణ శ్రామ్య, అక్కడ వాడికి ఏముండదు అని చెప్పి, గ్రంథితు ఏవ ఏనం, అయినప్పటికీ కూడా అక్కడ వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారు. ఏమని, విచ్ఛాదయంతి ఇవ, అక్కడ ఇంతవరకు బాగానే ఉన్నాడు, వీడికి ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోయినా వాడికి సపరేట్గా ప్రాబ్లం ఉన్నాయన్నాడు. ఎవరికి, పీడ కలగనే వాడికి. అదే కదా, పీడ కళ వచ్చినప్పుడే కదా బాధ, మంచి కళ వస్తే బాగానే అంటాం ఆనందంగా. అవే చెప్తున్నారు, కష్టాలు వచ్చినప్పుడే కదండి ఎవరికైనా దాని నుంచి పారిపోవాలనిపిస్తుంది. విచ్ఛాదయంతి అంటే షాటర్డ్ అంటారు. విచ్ఛాదయంతి ఏంటి, అక్కడ కూడా అన్ని పోగొట్టుకున్నట్టుగా పెట్టేంత ఓపెన్ అయిపోయి కింద పడిపోయినట్లు అన్ని. విచ్ఛాదయంతి ఏదో ఒకటి. అప్రియ వేత్త, అక్కడ కూడా చాలా అప్రియాలను చూశాడు. కళలో అపశకునాలు చూస్తాడు, కళలో బాధలు ఎన్నెన్నో అనుభవిస్తాడు. ఏవ భవతి అపి రోదతీవ, ఏడుస్తాడు కళలో కూడా. కొంతమంది ఆ కళలో వచ్చే ఏడుపుని భయపడి మెలకు వచ్చి ఏడుస్తారు, అది కంటిన్యూ అవుతుంది. చూసారా, ఎందుకో ఏడుస్తారంటే అయ్యోయో పీడ కళ వచ్చింది అంటే అది మంచినీటి దాగి పడుకో అంటారు. అవునా, అది రోదతి ఇది. నా అహమత్ర భోగ్యం పశ్యామి, ఈ స్వప్న పురుషుల్లో కూడా దోషాలు ఉన్నాయండి, కనుక నేను వాడి ఆత్మను అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాను, కానీ ఇప్పుడు తెలిసిపోయింది వాడు కూడా అమృతము కాదు అభయం కాదు, మీరు చెప్పినటువంటి అమృత అభయం కాదని తెలిసింది. ఏవమేవ ఏషః మఘవన్ ఇతి హోవాచ, ఇంతే నాయన అన్నారు. ఈ విధంగా చెప్పాడు. ఉవాచ ఏతం తు ఏవ తే, ఈ విధంగా నువ్వు తెలుసుకున్నావు కదా, ఇది నేను తెలుసుకున్నాను అన్నాడు. అంటే అలా తెలుసుకున్నావు కదా, నేను మళ్ళీ నీకు పాఠం చెప్తాను విను, తిరిగి పాఠం చెప్తాను. భూయాహ అనువ్యాఖ్యాస్యామి, ఇంకా నీకు చక్కగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను అన్నాడు. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా, ఇంద్రుడు ఏం అర్థం చేసుకున్నాడో ఏం అర్థం చేసుకోలేదో, ఇంద్రుడు పడ్డ బాధ మనకు తెలిసింది కదా, తెలిస్తే తర్వాత పాఠం అర్థమవుతుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థ అయిపోయింది మొదటి పాఠం, స్వప్నావస్థ మూలంగా రెండవ పాఠం అయింది. ఆ ఛాయాత్మ జాగ్రత్త అవస్థలో, స్వప్నాత్మ స్వప్నంలో, ఆ రెండింటినీ శరీరాన్ని ఆత్మ అనుకున్నారు, కానీ ఆ కళను తెలుసుకునేవాడు జాగ్రత్తను తెలుసుకునేవాడు ఆత్మను తెలుసుకోలేకపోయినారు వీళ్ళు. అందుకని గురువుగారు ఏమో ఆత్మదృష్టితో మాట్లాడుతూ ఉంటాడు వీడు, ఆయన లక్ష్యార్థ దృష్టితో చెప్తూ ఉంటే వీడు వాచ్యార్థ దృష్టితో వింటుంటాడు. నాకు వాటర్ ప్రాబ్లం ఉంది, నాకు కరెంటు ప్రాబ్లం ఉంది, నాకు సౌండ్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఉంటే నాకేమిటండి బ్రహ్మని అంటారు ఆత్మని అంటారు. నేనేమో లక్ష్యార్థ దృష్టిలో చెప్తా. ఈ వాచ్యార్థ దృష్టి శరీరమైన దీనికి వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, రెయిన్ ప్రాబ్లం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నేనేమో లక్ష్యార్థ దృష్టితో ఏం మాట్లాడుతుంటే నువ్వేమిటో అట్లా ఆలోచిస్తావు. స్వామిని మీరేమన్నా మా సమస్యలన్నీ తీరుస్తారా, నేనెందుకు తీరుస్తాను, భగవంతుడు కూడా తీర్చలేడు. ఎందుకంటే వ్యావహారికంగా శరీరానికి ఉండే బాధలు, ఆధ్యాత్మిక అధిభౌతిక ఆది దైవిక తాపాలు పోవు. అవి నేను క్లాసుకు వచ్చి కూర్చున్నంత మాత్రాన నేను వెళుతున్నా కానీ ఏం తగ్గలేదు ప్రాబ్లమ్స్. ఆ స్వామినికి ఎంత సేవ చేశానో ప్రాబ్లమ్సే పోలేదు. ఎవరు చెప్పారు ప్రాబ్లమ్స్ పోతాయి, నేనేమో చెప్పానా, నేనేమైనా ప్రామిస్ చేశానా, చేయలేదు కదా. నేనేం చెప్తున్నాను, ఆ ప్రాబ్లమ్స్ని ప్రాబ్లమ్స్గా చూసే మనస్తత్వం పోతుందని చెప్పాను, అంతేకాని ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పలేదు. క్లాసుకు వచ్చినంత మాత్రాన మోకాలు నొప్పి రాకుండా ఉంటుందా, ఎందుకంటే మోకాలు నొప్పి శరీరానికి సంబంధించింది. అందుకని ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ నాకు సంబంధం లేదు అని తెలుసుకునే జ్ఞానం మనసులో రావాలి, బుద్ధిలో. అది వచ్చినప్పుడు మనకు ఇవన్నీ కూడా ఇంతే ఇట్లా ఉంటూనే ఉంటాయి, కానీ వాటి వల్ల మనకేమీ నష్టం లేదు, మనం ఏమీ చేయలేము వాటితో, అవి అట్లా అనుభవిస్తూ ఉండాలి అంతే. అది నేను విడివిడిగా చూసుకోవడం అలవాటు అవుతుంది, అర్థమైందే. అది బెనిఫిట్ అని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మళ్ళీ ఎవరికన్నా అనవసరంగా ఎక్స్పెక్టేషన్లన్నీ పెట్టుకుంటే తర్వాత అట్లాంటి ఎక్స్పెక్టేషన్ ఏమి పెట్టుకోవద్దు. ఓకే, సేఫ్ సైడ్గా చెప్తున్నా నాకు కోసం ముందే. అటువంటివన్నీ మఘవన్ ఇతి హోవాచ పశ్యామి ఇతి ఇతి వరకు ఇంద్రుడు చెప్పిన మాటలు. ఏవం ఏవ ఏషః మఘవన్, అదే ఆత్మ అన్నాడు. ఏవం ఏవ ఏషః, అదే ఆత్మని చెప్తున్నాను నేను. ఆ తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మ నేను చెప్తున్నాను అన్నాడు. ఏషః అంటే ఆత్మ, తెలుసుకునేవాడు ఇతి హోవాచ అని చెప్పి మళ్ళీ సరే ఏతం తు ఏవ తే భూయాహ, ఇదే విషయాన్ని నీకు ఇంకా మళ్ళీ అర్థమయ్యేటట్లు చెప్తాను అన్నాడు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? వస అపరాణి, మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండు 32 సంవత్సరాలు అన్నాడు. ఇది ఎక్కడ గొడవ అయ్యా, ఇప్పటికీ 64 సంవత్సరాలు అయిపోయింది 2 పాఠాలకి, మళ్ళీ 32 సంవత్సరాలు అంటే ఏమండి, మొత్తం ఎంతయింది? 32 ఎంతండి? 96 సంవత్సరాలు. సరే ఏం చేస్తాం మరి? ద్వా త్రిగుంశతం అన్నారు. 32 సంవత్సరాలు వర్షాణి వస ఉండు ఇక్కడే. సహ హ అపరాణి, ఆ ఇంద్రుడు ఏం చేశాడు? 32 సంవత్సరాలు వర్షాణి ఉవాస ఉన్నాడు. ఎందుకంటే చూడండి ఇంద్రుడి పట్టుదల, సరేలేవయ్యా ఇప్పటికే 64 సంవత్సరాలు ఉన్నాను ఇంకే ఉంటానని చెప్పి వెళ్ళిపోయినాడా, మళ్ళీ 32 సంవత్సరాలు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? తీవ్ర జిజ్ఞాస, తీవ్ర ముముక్షత్వం ఉంటే ఎన్ని కష్టాలకైనా మనిషి ఓర్చుకుంటాడు. అవి కష్టం అనిపించవు మనిషికి, అవి కష్టం అనిపించవు. ఎప్పుడైతే మనం పొందేటటువంటిది చాలా ఉన్నతమైనది, తెలుసుకోవలసినది అని అనిపించినప్పుడు అసలు ఇది ఒక కష్టమా అనిపిస్తుందా? అనిపించదు. అందుకని మళ్ళీ 32 సంవత్సరాలు ఉన్నాడు ఉవాస. తస్మై హోవాచ, అప్పుడు అటువంటి, తస్మై అంటే ఏమిటి? అట్లా 32 సంవత్సరాలు ఉన్నటువంటి అటువంటి ఇంద్రుడితో ఈ విధంగా ప్రజాపతి 3వ పాఠం మొదలుపెట్టారు. 3rd lesson, 3rd year అనమాట. 1st year అయిపోయింది, 2nd year కోర్స్ అయిపోయింది, 3rd year కోర్సు వచ్చారు. అట్లా అంటే మనం కూడా ఎన్ని సంవత్సరాలు చదవాలి, అర్థమైందా ఇప్పుడు? అందుకని నిరుసాహపడద్దు. ఇంద్రుడు అంతటి వాడికే అర్థం కాకపోతే మనం ఎంత అని చెప్పి కొంచెం వచ్చాం. మనం కూడా పర్వాలేదు ఇంకా ఇంద్రుడితో పోలిస్తే అనుకోండి, అంతే. తర్వాత 11వ ఖండం చదువుతాం. 283వ పేజీ మొదటి మంత్రం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నారంటే, జాగ్రత్త అవస్థ మొదటి పాఠం చెప్పారు, స్వప్నావస్థలో 2వ పాఠం చెప్పారు, ఇంకొక అవస్థ మిగిలింది సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తి అవస్థ పాఠం చెప్పబోతున్నారు ఇప్పుడు. ఇక్కడ విశేషం ఏంటంటే, జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం, స్థూల ఇంద్రియాలు, మనస్సు అన్నీ పనిచేస్తూ ఉంటాయి. నేను ప్లస్ స్థూల శరీరం, ఇంద్రియాలు, మనస్సు. స్వప్నంలో స్వప్న శరీరం, సూక్ష్మ ఇంద్రియాలు, సూక్ష్మ మనస్సు అక్కడ ఉంటాయి. నేను అనేది ఒకటే అన్నిట్లో కూడా. మళ్ళీ నిద్రలో స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరము లేదు, నేను మాత్రం ఉన్నాను. అందుకని నిద్ర ద్వారా పాఠం నేర్చుకోవడం ఈజీ. నిద్ర ద్వారా పాఠం నేర్చుకోవడం ఈజీ అంటే నిద్రలోకి వెళ్ళమని కాదు. ఏమండి, నిద్ర ద్వారా పాఠం నేర్చుకోమన్నారు కదా, అప్పుడు నిద్రలోకి వెళ్ళమంటారా మమ్మల్ని? నిద్రపుచ్చుతారా? ఒక జోలపాట పాడి నిద్రపుచ్చండి, బాగా అర్థం చేసుకుంటా అన్నా. అయ్యా నేనేం జోలపాట పాడక్కర్లేదు, అది పాడకుండానే వస్తుంది. నిద్ర అనేది మెలకుతో ఉండి నిద్ర గురించి అర్థం చేసుకో, అది చెప్పబోతున్నారు. ఏం చెప్తారో చూద్దాం, చాలా ముఖ్యమైనటువంటి పాఠం. తద్యత్రైతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాతి ఏషః ఆత్మేతి హోవాచ. ఏతదమృతమభయం ఏతద్బ్రహ్మేతి సః శాంతహృదయః ప్రవవ్రాజ
சஹா ப்ராப்யைவ தேவான் ஏதத் பயம் ததர்ஷ நாஹம் கல்வயம் ஏவம் கல்வயமேவம் சம்ப்ரத்யாத்மானம் ஜானாதி அயமஹமஸ்மீதி நோ ஏவேமானி பூதானி விநாஷமேவாபீதோ பவதி நாஹமத்ர போக்யம் பஷ்யாமீதி.
மூடோ பாடம் மல்லி ஃபெயில். இக்கட கூட ஃபெயில்யூரே, பாபம் இந்திரடு. சரி, மூடோ பாடம் ஏமிட்டு செப்பாரு அண்டே, தத் அத்ர ஏதத் சுக்தஹான பிரஜாபதி செப்துனாரு. இக்கட எவரைதே தத் ஏதத் அண்டே, எப்புடு ஈ வெக்தி நித்ரலோகி ஜாருகுண்டாடோ, அத்ர சுக்தஹ நித்ரலோகி ஜாருகோடம் அண்டா செப்பு. ఆడతారా పదం నిద్ర? ఎందుకండి జారుకోవడం ఏమిటండి? నిద్రలోకి అంటే నేను ఇప్పుడు నిద్రపోవాలి అనుకుని నిద్రపోతాడా? పడుకున్నాడు, నిద్ర అలా వచ్చేస్తుంది అవునా? దాన్ని నిద్రలోకి పోతున్నప్పుడు నీకు నిద్రలోకి పోతున్నాను అని తెలియదు, దాన్నే జారడం అంటారు. జారుడు బండి తెలుసా? అక్కడ పైన కూర్చున్న తర్వాత, పైన కూర్చున్న తర్వాత ఆ కిందకి జారడం మొదలు పెడితే ఆగుతావు మధ్యలో. లేదు లేదు, నేను ఇప్పుడు జారను అనుకోండి, మధ్యలో ఒకసారి మొదలు పెట్టామంటే అది జారుతాం. నిద్ర కూడా అంతే, నిద్రలోకి జారడం అంటారు. ఈ పదం ఎక్కువగా భారతకు వచ్చిన ఏమిటో నిద్రలోకి జారిపోయినాను అంటాడు. ఆ పదం ఒక్కసారి ఆలోచించి చూడండి, అసలు జారటం అంటే ఏమిటి? మన ప్రయత్నం లేకుండానే, తెలియకుండానే క్లాసులో కూడా అప్పుడప్పుడు ఏమండి, క్లాసులో స్వామిని మాట్లాడుతుంటే నిద్రలోకి జారిపోవడం ఏమిటండి? జరుగుతుంది, అలసిపోయి ఉంటే శరీరం పాపం. పాఠం అర్థం కాకపోయినా కూడా ఒక్కొక్కసారి జరగవచ్చు. శరీరం అలసిపోయింది అనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాగా ఏజ్ ఎక్కువ ఉన్నవాడు, ఏదైనా శరీర వ్యాధి వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మందులు వేసుకుంటుంటారు కొంతమంది ఇళ్లలో. ఆ మందుల ప్రభావం ఉంటుంది, మెడిసిన్ ప్రభావం. పాపం వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా నిద్ర వస్తుంది, ఏం చేస్తాం? పర్వాలే, నిద్రపోతే ఏమైంది, మంచిదే. నిద్ర మంచికే కదా, ఒంటికి మంచిది. నిద్రపోండి అంటాను నేను, అందుకే అంటే ఎప్పుడు నిద్రపోకండి, అప్పుడప్పుడు నిద్ర వస్తే ఓకే. సరే, అత్ర సుప్త నిద్రపోతే ఏమవుతుందట? సుప్త అంటే నిద్ర. సమస్త సంప్రసన్న, అన్నీ కూడా అందులో కలిసిపోతాయి. సంప్రసన్న అంటే ప్రశాంతంగా ఉంటాడు అక్కడ. ఎందుకండి ప్రశాంతం అంటే, ఈ కలలో కనేవాడి బాధలు అక్కడ లేవు. మెలకుతో ఉండేవాడి వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, ఫోన్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ ఏమి అక్కడ లేవు. శరీర బాధలు లేవు, స్థూల శరీర బాధలు లేవు నిద్రలో. కలలో వల్ల వచ్చే బాధలు, శ్రామ, రోదతి అట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ కలలో వచ్చే ప్రాబ్లమ్స్ లేవు, మెలకుతో ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ లేవు, ఉన్న ప్రాబ్లమ్స్ కూడా గుర్తుండవు. అది సంప్రసన్న. స్వప్నమున విజానాతి, ఏమండి అక్కడ ప్రశాంతంగా ఉంటుందన్నారు, ఎట్లాగండి అన్నాడు. ఎందుకంటే అక్కడ కళ కూడా చూడడు, పీడ కళ రాదు, ఏమీ ఉండదు, గాఢ నిద్ర. స్వప్నం విజానాతి, స్వప్నం కూడా తెలియదు వాడికి. ఏషః ఆత్మ, ఎక్కడైతే నిద్రలో జాగ్రత్తలో ఉన్న సమస్యలు కానీ శరీరానికి సంబంధించి కంటికి ఒంటికి అన్ని సంబంధించినవి ఏమీ లేవు, ఈవెన్ కళలోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా లేవు, అక్కడ ఉన్నాడే ఎవడో, అవి తెలియకుండా ఇవి తెలియకుండా ఏమీ తెలియకుండా ఉన్నాడు చూసావా? ఏమీ తెలియడం లేదని తెలుసుకుంటున్నాడు ఒకడున్నాడు చూసావా? ఇవన్నీ చెప్పచ్చు కదా ఆయన, అది చెప్పలే. వాడెవడో ఉన్నాడే కళలో సమస్యలు లేకుండా, జాగ్రత్తలో ఉన్న సమస్యలు లేకుండా ఒకడు ఉన్నాడు కదా, ఆ నేనేమి తెలుసుకోవడం లేదు అని తెలుసుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడే ఆత్మ అన్నాడు ఆయన. ఆయనకేం పాపం తేలిక చెప్పుకొని వెళ్ళిపోతాడు ప్రజాపతి. ఇక్కడ ఇంద్రుడు అర్థం కాక కష్టపడుతున్నాడు. ఏషః ఆత్మ, ఆ నిద్రపోతున్నాడే ఏమి తెలియకుండా, ఏమి తెలియకుండా హాయిగా ఉన్నాడు చూసావా, వాడే ఆత్మ అన్నాడు. సరే బాగుంది, ఓ వాచ, హా ఓ వాచ అయిపోయింది చెప్పడం పాఠం. ఏతదమృతం, ఇదే అమృతం, శాశ్వతమైనది, అభయం, భయం లేనటువంటిది, పరిచ్ఛిన్నం కానటువంటిది బ్రహ్మ అన్నాడు. అనగానే మళ్ళీ పాపం ఇంద్రుడు శాంతహృదయ ప్రభవరాజ, శాంతహృదయంతో వెళ్ళిపోయినాడు. సహా దేవాన్ అప్రాప్య, దేవతల దగ్గరికి వెళ్ళడానికి ముందే మళ్ళీ భయం దదర్శ, భయం వచ్చిపడింది. ఏమిటి ఇప్పుడు ప్రజాపతి చెప్పిన పాఠాన్ని గురించి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం ఆలోచించాడు చూడండి, ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. న అహం స్వప్నం, న అహు, న అహం, న హా ఖలు అయం ఏవం సంప్రత్యాత్మానం జానాతి. సరే ఇప్పుడు మొదటి సమస్య వచ్చింది ఇంద్రుడికి. నేను నిద్రపోతే ఈ కలలో సమస్యలు లేవు, జాగ్రత్తలో సమస్యలు లేవు, కానీ నన్ను నేను నిద్రపోతున్నాను అని నాకు తెలియదే. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఈ మెడకుతో ఉండే ఇంద్రియాలు లేవు, శరీరము లేదు, స్వప్న శరీరాలు లేవు, ఇంద్రియాలు లేవు, ఏమీ లేని స్థితి, ప్రశాంత స్థితి అన్నాడు. బాగానే ఉందయ్యా, నేను నిద్రపోతుంటే నేను నిద్రపోతున్నానని నాకు తెలియదు కదా. ఖలు ఏవం ఆత్మానం న జానాతి సంప్రత్యాత్మానం, ఏ ఎవడైతే నిద్రపోతున్నాడో వాడు నిద్రపోతున్నాను అని తెలుసుకోలేకపోతున్నాడే ఆ నిద్రపోయేవాడు. అంతేకాదు అయం అహమస్మీయతి, ఈ వీడే నేను నిద్రపోతున్నాను, ఇప్పుడు బాగా మంచి గాఢ నిద్రలో ఉన్నాను అని వీడికి తెలియదే. నిద్రపోయేవాడికి ఇంద్రుడికి ప్రశ్న వచ్చింది, ఈ మనకి ఎప్పుడైనా వచ్చినాయి ఈ ఆలోచనలు, ఇంద్రుడికి వచ్చినాయి, మనకు నేర్పుతున్నాడు పాఠం. అహమస్మి, ఈ నిద్రపోయేవాడిని నేనే అని ఏమన్నా తెలుస్తుందా? అక్కడన్నా కొంచెం బెటర్, మెళకుతో ఉన్నప్పుడు మోకాలు నొప్పి నాకు తెలుస్తున్నది, తలనొప్పి తెలుస్తోంది, కంటి నొప్పి తెలుస్తుంది, అవి తెలుస్తుంది అనుకుంటున్నాను ఎట్లయినా. ఆ కళలో కూడా కాస్త ఏదో తెలుస్తున్నది, కష్టమో సుఖమో ఏదో తెలుస్తున్నది. ఇక్కడ అది కూడా లేదు, ఏమీ లేకుండా ఏం తెలుసుకోకుండా అహం అస్మి నేనున్నాననే తెలియటల్లా. ఇంత మోసం, మొదటికే మోసం వచ్చింది ఇక్కడ. అక్కడ కనీసం నేనున్నాను, ఏదో పండి నొప్పితో ఉన్నాను, తలనొప్పితో ఉన్నానని నేను ఉన్నది అక్కడ. ఇక్కడ కూడా కలలో ఏదో కలగంటున్నాను అని ఉన్నది, ఇక్కడ అది కూడా లేకుండా పోయినానే అన్నాడు అనుకున్నాడు. అయం అహమస్మి ఇతి నహ నో ఏవం ఏవం ఏవ ఇమాని భూతాని, పోనీ ఈ ప్రపంచం అంతా తెలుస్తుందా అంటే అది లేదు. మెలకువతో ఉంటే కనీసం అన్నీ కనపడుతూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. కలలో కల ప్రపంచాన్ని చూస్తాను, ఇక్కడ ఏమిటయ్యా నిద్రలో ఆత్మ అంటావు బ్రహ్మ అంటావు ఏమీ కనపడటం లేదే, ఏ ప్రపంచము లేదు. ఇమాని భూతాని, ఈ ప్రపంచంలో ఏ వస్తువులు కనపడటం లేదు. అప్పుడేమైంది నా పని, వినాశమేవ, నేను పూర్తిగా నశించినట్లే. ఎందుకంటే శరీరం తెలియలేదు, అనుభవం లేదు, నేనున్నానే నాకు తెలియదు, ప్రపంచం తెలియదు, ఏమీ తెలియకుండా అసలు నేనే పోయినానా, వినాశమే, అసలు నేనే లేకుండా పోయినానే. ఈ నేనే లేకుండా పోయినటువంటి స్థితిని బ్రహ్మం చెప్తావా నాకు, ఇది ఎట్లా పాఠం అవుతుంది? వినాశమేవ అపి అపీతః భవతి అంటే వినాశాన్ని పొందిన వాడిని అవుతాను కదా, అంటే చివరికి ఏమిటి, శూన్యంగా మిగిలిపోతాను కదా. నా అహమత్ర భోగ్యం పశ్యామి, ఇక్కడ నాకేమీ సుఖం కనపట్టం లేదు, లాభం కనపట్టం లేదు, ప్రయోజనం లేదు. ఈ యొక్క సుషుప్తి పాఠంతో ఇంకా మోసాను, మరి ఏం లేకుండా పోయినాను, నేనే లేకుండా పోయినాను, నేననేవాడినే లేను, నిన్ను నేనే తెలుసుకోలేకుండా పోతున్నాను, ఇది ఎక్కడి పాఠం అయ్యా. ఈ సుప్తి ఆత్మ, సుప్తాత్మ, ఈ సుప్తాత్మ కూడా వల్ల నాకు ప్రయోజనం లేదు. అయితే ఏం చేస్తాడు పాపం, మళ్ళీ మళ్ళీ నాలుగోసారి వస్తాడు పాఠానికి. తర్వాత మంత్రం చూస్తాం వచ్చేవారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.